శ్రీ గురుచరిత్ర 21వ అధ్యాయం 22వ అధ్యాయాన్ని కూడా ఈ వీడియోలోనే చెప్పుకుందాం. పుత్రశోకంతో ఖిన్నురాలై నదీతీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు, అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వల్ల శరీరం ఏర్పడి కర్మలు తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వసులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వల్ల దేవత్వాన్ని, రజోగుణం వల్ల మానవత్వాన్ని, తమోగుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వల్ల సంతోషాన్ని గాని మరణం వల్ల దుఃఖాన్ని గాని పొందరు. వారి వారి కర్మలు అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరం రక్తమాంసాలు మొదలైన ధాతువులతో నిండి మలినమైంది. బుద్ధిమంతులు ఈ శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మల్లో ఎవరెవరికి ఎవరు తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికి ఎరుక. ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో నీవు శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే గాని అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే అది భగవంతుని సేవ వల్ల నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయం ఇచ్చి వరం ఇచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో తమ కష్టాలు తొలగించుకుంటున్నారు. అలాగే శ్రీగురుణ్ణి సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన నాకు వరం ఇచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అంది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్లి అడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు నివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె పటరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలను తన తలకు కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికే బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖాన్ని అణుచుకుని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చెయ్యాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది, కనుక దానిని మాకప్పగించు. అంతేకాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరం, ఏకాంతం, భయంకరమైన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దని తొందర పెట్టారు. కాని ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరు దారిలేక, ఇక చీకటి పడుతోంది, ఇక్కడ దొంగల భయం కూడా ఉంది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం, ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఈమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తరువాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించున్నారు. ఒక చేతిలో దండం, మరొక్క చేతిలో త్రిశూలాన్ని ధరించున్నారు. ఆయన బయట నుంచి వీరున్న ఉదుంబర వృక్షం కిందకు వచ్చి, అమ్మా, నాపై నిష్ఠురాలు ఆడతావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులో గాలి ఊది, అమ్మా, నేను మీకేం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్లీ ప్రతిష్ఠించాను. ఇక నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. ఇది నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చిన కలేగాని చనిపోయిన వాడింక బ్రతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే అందుకు శ్రీగురుడేం చేస్తాడు అనుకుంది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే శరీరం వెచ్చగా ఉంది. ఇంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించింది. భయమేసి దూరంగా వెళ్ళింది. కాని పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా, ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్థన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురుణ్ణి ఇలా స్తుతించారు. ఓ గురుమూర్తి, మీకు జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు. వారి హితంగోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహాత్యాన్ని వర్ణించడం ఎవ్వరి తరం కాదు. తల్లివలే, మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మలను శరణ వేడుతున్నాం. తర్వాత వారి పిల్లవానితో సహా సంగమ స్నానం చేసి ఆ నీటితో శ్రీగురుని పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమనే ఆ గ్రామం నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపడి శ్రీగురుని మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరం కాదు. అచటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయన్ను భక్తితో సేవించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. ఇది విన్న నామధారకుడు, సిద్ధముని, మీ వల్ల నాకు అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞానోదయం అయింది. అందువల్ల మీరే నా గురుదేవులు. కామధేను వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలోని గురుభక్తిని వికసింపజేశారు. గురుకథ నా మనస్సును హరిస్తోంది. అటుపైన ఏం జరిగిందో దయచేసి సెలవియ్యండి అని ప్రార్థించాడు. అందుకు సిద్ధయోగి నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తరువాత శ్రీగురుడు గంధర్వపురం చేరి భీమ అమరజా సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతోంది. ఇక్కడ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ కలిగిన 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాల్లోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహాత్యాన్ని లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట కూడా ఇక్కడ తమ మహిమ ప్రకటం అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దాన్ని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకి తీసుకెళ్తూ ఉండేవారు. అతడు భిక్షాటనతోనూ గేదెపై వచ్చే బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతీస్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు. అది చూచి గ్రామంలో కొందరు శ్రోత్రియులు, శ్రీమంతులు అయిన బ్రాహ్మణులు ఎంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్లాలా, అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు. కాని శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడు వంటి రాజుల భవనాలకు వెళ్లక పేదవాడైన విదురుడింటికే వెళ్లాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి కూడా సామ్రాజ్యాన్ని అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లాడు. ఆనాడు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయవారానికి ఈ గ్రామంలోకి వెళ్లారు. వారొచ్చే సమయం అయింది. కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి మాకు సమయం లేదు. మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెమైనా చాలు అన్నాడు. అప్పుడామె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనా కటనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నామంది. శ్రీగురుడు అదేమి పట్టించుకోక, ఎందుకు ఈ ఒట్టి మాటలు? అయినా పాలు పితుకు, మేం చూస్తామన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె ఒక పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం, ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. ఆ తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నాడు సిద్ధయోగి. ఇంతటితో 21-22 అధ్యాయాల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.